శ్రీమతి మాలతీ చందూర్ నవలా మంజరి మొదటి భాగం శ్రవణ పుస్తకం 1వ అధ్యాయం మదర్ సుపీరియర్ రచన జేన్ ట్రెహే. మనిషి వయసు పెరిగిన కొద్దీ భూతకాలంలోని జ్ఞాపకాల వైపుకి పరుగు పెడుతూ ఉంటాడు. అతని కలలు భవిష్యత్తులో ఉన్నా జ్ఞాపకాలు మటుకు గడిచిన కాలంలోనే తిరుగుతూ ఉంటాయి. కలలకీ బాల్యస్మృతులకీ మధ్య గల వర్తమానం గొలుసులోని కుక్కెం వంటిది. భూత భవిష్యత్తులని వర్తమానం ముడివేస్తుంది. యవ్వనంలో మధ్య వయసులో వ్యక్తి ధన సంపాదన కీర్తి గౌరవాల వంటి కలల వైపు పరుగుపెట్టినా 60 దాటేసరికి జనవరి మాసంలాగా బాల్యంలోకి తొంగిచూస్తూ ఉంటాడట. జనవరి మాసం ఫిబ్రవరి వైపుగా ముందుకు చూడదు. గడిచిపోయిన 12 నెలల వైపే ముఖం తిప్పుకొని ఉంటుంది అంటుంటారు. అటువంటి జనవరి మాసంతో పోలుస్తూ ఉంటారు మానవ జీవితాన్ని. బాల్యంలో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చేదు అనుభవాలను రుచి చూసినా వృద్ధాప్యంలో అవి తీయగా మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకనే చాలామందికి ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు బాగా జ్ఞాపకం ఉంటారు తప్ప పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాటి ప్రొఫెసర్సు జ్ఞాపకం ఉండరు. అలాగే బాల్యంలోని కోతి కొమ్మచ్చులు, కాలువలో ఈతలు కొట్టడం, మొదటిసారి సైకిల్ నేర్చుకోవడం వంటివి నిన్న మొన్నటి విషయాల్లాగా బాగా స్పష్టంగా జ్ఞాపకం ఉండి విదేశయానంలోని అనుభవాలను కూడా మర్చిపోతూ ఉంటారు. ఇది సర్వసామాన్యంగా అందరికీ జరుగుతూ ఉంటుంది. అటువంటి బాల్య సరదా అయిన నవలని పాఠకులకి పరిచయం చేస్తున్నాను. ఇందులో రొమాన్సు, చిక్కని ప్లాటు, సాహసం, మెలికలు ఏమీ లేవు. కానీ ఈ నవల చదువుతున్నప్పుడు ప్రతి పాఠకుడు పాఠకురాలు అమాయకమైన తమ బాల్యంలోనికి వెళ్ళి ఒక్కసారి రచయితతో పాటు తాము తమ స్కూల్ జీవితం గురించి హాయిగా నవ్వుకుంటారు. అలా హాయిగా నవ్వగలగటం ఆరోగ్యానికి మంచిదనంటూ ఉంటారు మనోశాస్త్రజ్ఞులు, వైద్యులూను. మన దేశంలో ప్రజల విద్య, ఆరోగ్యం విషయంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ రంగాలలో విశేష కృషి చేసిన వారు పాశ్చాత్య మిషనరీలు. అసలు ఈ దేశంలో స్కూళ్లకీ ఆసుపత్రులకీ శ్రీకారం చుట్టినవారు మిషనరీలే అన్నది అందరూ ఒప్పుకుంటారు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కాన్వెంట్లు, ఆసుపత్రులు మిషనరీల చేతుల్లో ఉన్నాయి. భగవంతునికి తమ జీవితం అర్పించి పెళ్లి సంసార బంధాలు త్యజించి మానవ సేవయే మాధవ సేవ అని సేవానిరతికి అంకితమైన నర్సులు, ఫాదరీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీరు స్థాపించి నడిపించిన పాఠశాలల్లో, కాలేజీలలో ఉత్తమ క్రమశిక్షణ, సుస్థిరమైన విద్యా ప్రమాణాలు ఉంటాయన్నది అందరికీ తెలుసు. అయితే అంతటి కఠినమైన క్రమశిక్షణ కావాలా? క్రమశిక్షణ అన్న పేరుతో విద్యార్థినులను బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వారిని ఇంచుమించు జైలు జీవితంలా గడపటం న్యాయమా? ఇత్యాది ప్రశ్నలు వదిలేసి కాన్వెంట్ జీవితంలో కూడా బాల్య సహజమైన చైతన్యాన్ని, ఆనందాన్ని, అల్లర్ని ఎలా పొందవచ్చునో ఈ రచయిత్రి చెప్తుంది. అందుకే ఈ నవల చెప్పాలనిపించింది. లైఫ్ విత్ మదర్ సుపీరియర్ అన్న ఈ నవల జేన్ ట్రెహే రాసింది. ఇది 1962 మైకేల్ జోసెఫ్ కంపెనీ లండన్ వారు ప్రచురించారు. ఈ రచయిత్రి గురించి నాకు అట్టే తెలీదు. ఈమె ఇతర పుస్తకాలు కూడా నేను చదవలేదు. అంచేత పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని అడగండి, ఓపికంటే లైబ్రరీలో వెతకండి, దొరకచ్చు. నవల ఉత్తమ పురుషలో సాగుతుంది. రచయిత్రి బాల్యం స్వీయ అనుభవం కాబట్టి నేను అంటూ ఆత్మకథలా చెప్పుకొస్తుంది. జేన్ కాన్వెంట్ విద్య కోసం సెయింట్ మార్క్ స్కూల్కి రైలెక్కడంతో కథ ప్రారంభమవుతుంది. 11 జేన్ అప్పటిదాకా మామూలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని 2 2 కలిపి 3 అనే స్థితిలో చదువు సాగుతూ భరించలేని అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ఈ అమ్మాయి బాగుపట్టానికి సెయింట్ మార్క్ కాన్వెంట్ ఒక్కటే దారి అనుకుని ఒక మధ్యాహ్నం వేళ షికాగోలో రైలెక్కిస్తారు పెట్టేబేడా సద్ది. 11 జేన్కి కాన్వెంట్కెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. హాయిగా కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ, టీచర్లని ఎదిరిస్తూ, స్కూలుకి నామం పెడుతూ స్వేచ్ఛగా బ్రతికే తనని బాలనేరస్తుల ఖైదీలాంటి కాన్వెంట్కు పంపి తల్లిదండ్రులు తనకి జైలు శిక్ష విధిస్తున్నారని కోపం. తమ పిల్లలకి చదువు అబ్బినా అబ్బకపోయినా మంచి మర్యాద, పెద్దల పట్ల విధేయత, భయం, భక్తి వంటివి అలవడి కనీసం బాధ్యత గల ఆడపిల్లగానైనా రూపుదిద్దుకుంటుంది అన్న ఆశతో జేన్ని ఆ తల్లిదండ్రులు సెయింట్ మార్క్ కాన్వెంట్లో చేర్పిస్తారు. అయిష్టంగానే తన సామాన్తో రైలెక్కుతుంది. అక్కడ స్కూల్ వాళ్లే వచ్చి ఈ పిల్లల్ని దింపుకుంటారు. అది ఏర్పాటు. జేన్ ఎక్కిన పెట్టెలోనే మరో పిల్ల, జేన్ కంటే 2 పెద్దది, అమాయకంగా, అందంగా, ఇంచుమించు దివి నుండి దిగిన దేవతలాగా కుదురుగా ఒక మూల కూర్చునుంది. రైలు కదిలీ కదలగానే బ్యాగ్లోంచి సిగరెట్ తీసి అంటించి రింగురింగులుగా పొగ వదులుతూ ఉంటే జే నా పిల్ల ధైర్యానికి జోహార్లు అర్పిస్తూ ఆరాధనగా చూస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయి తన క్లాస్మేట్ కాకూడదా అన్న అత్యాశతో. ఆ పెట్టెలోనే ఉన్న మరో ప్రయాణికురాలు మధ్య వయసు స్త్రీ ఇంత చిన్నపిల్ల సిగరెట్ తాగచ్చా అని మందలించగా ఆ పిల్ల, నేను చిన్నదాన్ని కాదు, మరిగుజ్జుని, అందుకే చిన్నగా కనిపిస్తున్నాను అంటూ మరో సిగరెట్ తీసి వెలిగించి పొగ గాల్లోకి వదులుతూ ఉంటుంది అమాయకంగా ముఖం పెట్టి. జేన్ అత్యాశ నిజమైంది. ఆ పిల్ల పేరు మేరీ అని, తనలాగే ఆ అమ్మాయి గమ్యం కూడా సెయింట్ మార్క్ కాన్వెంట్ అని తెలుసుకున్న జేన్ తన దిగులు బాధ మర్చిపోతుంది. ఈ పిల్లలిద్దరినీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన సిస్టర్కి మారు పేర్లు చెప్పి ఆటలు పట్టిస్తారు. స్థూలకాయురాలైన స్త్రీ నేలమీద చతికిలపడ్డట్టు సెయింట్ మార్క్ కాన్వెంటు కొండల అంచున కుదిమట్టంగా గుండిగలాగా ఉంటుంది. జైలు గోడల్లా చుట్టూ 9 అడుగుల ఎత్తున్న కాంపౌండ్ వాల్, పైన బల్లాల్లా అమర్చబడిన పొడవాటి ఇనుప ఊచల గేటు. ఆ కాన్వెంట్ గేట్లు దాటుకుని ఆఖరికి ఈగ కూడా బయటికి వెళ్లలేదని మేరీ జేన్లకి బోధపడుతుంది. లోపలికి ప్రవేశించిన ఈ ఇద్దరిని మదర్ సుపీరియర్కి అప్పచెప్తుంది స్టేషన్ నుంచి తీసుకొచ్చిన సిస్టర్. ఆమె పొడుగరి, దుబ్బగా ఉన్న కనుబొమ్మలు, వాటి కిందనున్న మందపాటి కళ్ళజోడు. పిల్లలిద్దరినీ పేర్లడిగి వాళ్లు జవాబు చెప్పేలోపునే వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు గబగబా తనే చెప్పి, మీ మీ గదులకు వెళ్ళండి అంటుంది మదర్ సుపీరియర్. తన దగ్గర పిచ్చివేషాలు సాగవు అన్నది స్పష్టం చేస్తూ, బయట ప్రపంచపు శబ్దాలు వినిపించని కోటలాంటి కాన్వెంటు. లోపల చదువుకునే పిల్లలకి హాస్టలు, స్కూలు ఒక భాగం. మరోవైపు సిస్టర్స్కి, కాన్వెంట్లో చేరి ముందు ముందు దీక్ష పుచ్చుకునే నన్స్కి ఏర్పాటు చేయబడిన గదులు. ఆ పక్కనే మదర్ సుపీరియర్ నివసించే గది. మదర్ సుపీరియర్ ఉండే గదుల వైపు ఎవరూ రాకూడదని, అలా వచ్చిన వాళ్లు కఠినంగా శిక్షించబడతారని బోర్డు కట్టబడి ఉంది. సాధారణంగా పిల్లలెవరూ అటువైపుకి వెళ్లరు, వెళ్లటానికి భయపడేవారు. కానీ ప్రతి పిల్లకి నన్సుండే గదులు చూడాలని, వారు ఎలా జీవిస్తారో తెలుసుకోవాలని కుతూహలం. ఎవరికీ లేని ధైర్యం మేరీ జేన్లకుండేది. ఒకరోజున మధ్యాహ్నం వేళ, ఆ సమయంలో సిస్టర్స్ చర్చిలో ప్రార్థనలు చేస్తూ రమారమి గంటసేపు గడుపుతారు. ఆ గంటసేపు సిస్టర్స్ ఎవరూ ఆ వైపులకి రారన్న ధైర్యంతో మేరీ జేన్లిద్దరూ కలిసి సిస్టర్స్ ఉండే గదుల్లోకి వెళ్తారు. లోపల నిరాడంబరంగా, ఎక్కడా సామాన్ లేకుండా, కేవలం ప్రార్థన పుస్తకాలు, రుద్రాక్షమాలలు మటుకే ఉంటాయి. పిల్లలిద్దరికీ ఈ నన్స్ గదులు చాలా నిరాశ కలిగిస్తాయి. ఆ గదుల్లో విగ్సు, మగవాళ్ల షర్ట్లు ఉంటాయని గుసగుసలాడుకునే క్లాసు పిల్లల కబుర్లన్నీ అబద్ధాలు అని స్పష్టమైనా, ఈ గదులు చూడాలని మిగతా పిల్లలకుండే కుతూహలాన్ని అవకాశంగా తీసుకుని రోజూ మధ్యాహ్నం వేళ ఇద్దరేసి పిల్లలకి టిక్కెట్ అంటూ డబ్బులు వసూలు చేసి ఆ గదులు చూపిస్తూ ఉండేవారు. ఒకరోజు ఈ ఇద్దరూ పట్టుబడి వీరి వెనుకగా మదర్ వచ్చి, మదర్ సుపీరియర్ అన్ని తలుపులు మూయగా వెంటిలేటర్లోంచి దూకి అక్కడ కాపలా ఉన్న సిస్టర్ రెండు చేతుల్లోకి చిక్కుకుంటారు. ఈ పని చేసినందుకు శిక్షగా ఆ సెలవులకి ఈ ఇద్దరినీ ఇంటికి పంపరు. కాన్వెంట్లో ఉన్న అందరు టీచర్లు వీరంతా నన్సే. ఆ నన్స్తో మేరీ జేన్లకి పడేది కాదు. ఒక్క లెక్కలు చెప్పే నన్నంటే మటుకు చాలా ఇష్టం. ఆ నన్ లెక్కల క్లాసుని చిన్న మార్కెట్లాగా, ఒక పందెంలాగా లెక్కల్లో బోధించడంతో క్లాస్లో ప్రతి పిల్ల ఇది ఒక ఆటలాగా శ్రద్ధగా లెక్కలు నేర్చుకునేవారు. మేరీ జేన్లకు కూడా మంచి మార్కులు రావడం ప్రారంభించాయి. ఈ విషయం మదర్ సుపీరియర్కి చాలా ఆశ్చర్యం కలిగించింది. వీళ్లు దారిలో పడుతున్నారన్న ఆశాభావం కలిగింది. 25 ఏళ్లు కూడా నిండని ఆ సిస్టర్ ఒకే ఒక్క రాత్రి తీవ్ర జ్వరంతో బాధపడి తెల్లవారేసరికి కన్నుమూయటంతో జేన్కి తొలిసారి 12 ఏళ్లు నిండని ఆ బాలికకి మృత్యువు అనేది తెలుస్తుంది. తాము అంత ప్రేమించి, తమతో అంత సరదాగా స్నేహంగా ఉన్న సిస్టర్ ఒక్కసారి అచేతనంగా చుట్టూ ఉన్న కొవ్వొత్తుల కాంతిలో శవపేటికలో తెల్ల పిండిబొమ్మలా పడుకోబెట్టి ఉండడం జేన్ చూడలేకపోయింది. మదర్ సుపీరియర్ ఆజ్ఞ ప్రకారం దూరాన్నించి శవం వైపు ఒక్కసారి చూసి పారిపోతుంది, ఆఖరి వీడ్కోలనేది లేకుండా. భగవంతుని సేవలో తమని తాము అర్పించుకున్న ఈ నన్స్ ఎవరి మీద ప్రత్యేకమైన మమకారం చూపరు. ఆఖరికి జంతువుల మీద కూడా చూపించరు. కానీ లెక్కలు నేర్పే ఈ సిస్టర్ బక్కచెక్కిన కుక్కపిల్ల ఒకటి కాన్వెంట్ తోటలో ఆకలి కళ్లతో తిరుగుతూ ఉంటే దానికి ఉదయం సాయంత్రం తిండి పడేస్తూ ఉండేది. ఆ కుక్క విశ్వాసంతో సిస్టర్ చుట్టూ తిరగడం కాన్వెంట్ నిబంధనలకు వ్యతిరేకమైనా మదర్ సుపీరియర్ చూసి చూడనట్టు ఊరుకునేది. లెక్కల సిస్టర్ పోయాక ఆ కుక్క తిండి తినక అలా తన యజమానురాలి కోసం ఎదురుచూస్తూ లేవలేని స్థితిలో పశువుల ఆసుపత్రికి పంపబడి మళ్లీ తిరిగి వెనక్కి రాదు. లెక్కల సిస్టర్ జ్ఞాపకార్థం జరిగిన ప్రార్థన సమావేశంలో ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చారని విని జేన్తో సహా మిగతా పిల్లలంతా ఆ కుటుంబాన్ని ఆశ్చర్యంగా చూస్తారు. నన్సుకి అమ్మా నాన్న ఉండరు, బంధువులుండరు, వాళ్లలా ఆకాశంలోంచి ఊడిపడ్డవాళ్లు అన్న ఊహలతో ఉన్న ఈ పిల్లలు సిస్టర్స్ కూడా మామూలు మనుషులే అన్న నిజాన్ని నమ్మశక్యం కానట్లు, జీర్ణించుకోలేనట్లు బాధపడతారు. లెక్కల సిస్టర్ మరణంతో పిల్లల్లో ఒక నిరాసక్తత ఏర్పడుతుంది. చైతన్యం కోల్పోయి దిగులు చోటు చేసుకుంటుంది. ఆ తరుణంలో ఆర్ట్ క్లాసులు, పిల్లల్లో గల సృజనాశక్తిని వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. పెయింటింగ్, వాటర్ కలర్ చిత్రాలు, అచ్చుపోసిన బొమ్మలు, వ్యక్తుల మోడలింగ్తో చేసిన బొమ్మలు, ఇలా ఎవరికి వారు చిత్ర ప్రదర్శనలో పాల్గొనాలని మదర్ సుపీరియర్ మీటింగ్లో ఆజ్ఞలు జారీ చేస్తుంది. మేరీ జేన్లు కలిసి తమ క్లాస్మేట్ మార్వెల్ తలని మోడల్గా ఎగ్జిబిషన్లో పెట్టాలని నిశ్చయించుకుంటారు. ఈ ఇద్దరికీ గల సహజమైన ఉత్సాహంతో మార్వెల్ కళ్లకు ముక్కుకు మట్టుకు కన్నం వదిలి జుట్టు పైకి ముడేసి ముఖం, మెడభాగం, భుజాలపైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్దతో చిక్కగా మెత్తి మోడల్ తయారు చేయడం మొదలు పెడతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎండిపోతే సుత్తితో పగలగొడితే తప్ప విడిపోదన్నది తెలియక టీచర్లు, పిల్లలు అంతా వెళ్ళిపోయాక మార్వెల్ను కూర్చోపెట్టి కళ్ళు ముక్కు మట్టుకే వదిలి మిగతా భాగానికి ముద్దతో మెత్తి ఎండేదాకా కదలద్దంటారు. కళాఖండ నిర్మాణం కోసం ఆరంభమైన ఈ ప్రయత్నం గంటయ్యేసరికి మార్వెల్కి ఊపిరాడక గట్టిగా శబ్దంతో ఏడవటానికి నోరు బిగుసుకుపోయి కంగారైపోతున్న స్థితిలో బిగుసుకుపోయిన ప్లాస్టర్ లాగడానికి ప్రయత్నించి అది రాక భయపడిపోయి ఆఖరికి సిస్టర్స్ సాయంతో బిగుసుకున్న డిప్పల్ని నానా హైరానా పడి పగలకొట్టి ఆ పిల్ల తలకాయని బయటికి తీస్తారు. మార్వెల్ కనుబొమ్మలపై వెంట్రుకలు ఊడిపోతాయి, చెంపల మీద చర్మం గీక్కుపోతుంది. ఇటువంటి పాడుపనికి ఫైనుగా 6 నెలల పాటు ప్రదర్శన హాల్ అంతా వారం వారం దులిపి తుడిచి శుభ్రం చేయాలని శిక్ష వేస్తుంది మదర్ సుపీరియర్. మదర్ సుపీరియర్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చినప్పుడల్లా కొత్త పథకాలు, పిల్లలకి కొత్త ప్రోగ్రాములు అంటూ కొత్త కొత్త విషయాలు స్కూల్లో ప్రవేశపెడుతూ ఉంటుంది. ఒకసారి పిల్లలందరూ విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవాలని, ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవాలని లూయిస్ పాశ్చర్, గెలీలియో వీరి గురించి ప్రాజెక్టులు, పుస్తకాలు, జీవితాలు ప్రతి క్లాస్లో ప్రతిధ్వనించేవి. ఒక్కొక్కసారి సంగీతం అంటూ అందరు పిల్లలు గార్ధపస్వరాలైనా సరే పాటలు నేర్చుకోవాలన్న నిబంధనలు. ఒక్క సాయంత్రం వేళ సంగీతపు హోరుతో కాన్వెంట్ హోరుమనేది. ఆసారి మదర్ సుపీరియర్ ఆడపిల్లలందరికీ డ్యాన్స్ నేర్పాలన్న సదుద్దేశ్యంతో కాన్ఫరెన్స్ నుంచి వచ్చింది. వస్తూ వస్తూ ఒక డ్యాన్స్ టీచర్ని తనతో పాటు తీసుకొచ్చి పిల్లల చేత యానివర్సరీకి డ్యాన్సు, డ్రామా వేయించాలని ఆ పని డ్యాన్స్ టీచర్కి అప్పచెప్పింది. ప్రతి పిల్ల చేత ఇంటికి రాయించి డ్యాన్స్ డ్రెస్ కని $10 తెప్పించింది. కొందరు తల్లిదండ్రులు అనవసరపు ఖర్చు అని సణిగితే ఆడపిల్లలకి విద్య, మానసిక వికాసానికి లలిత కళలు, అందులో డ్యాన్స్ వంటివి వారి భవిష్యత్తుకి, వైవాహిక జీవితానికి చాలా తోడ్పడతాయని, ఆధునిక సమాజంలో ఆడపిల్లలు డ్యాన్స్ నేర్చుకుని తీరాలి అంటూ చిన్న సైజు శర్మన్ రాసి అందరి పేరెంట్స్ నుంచి డబ్బులు వసూలు చేసి డ్రెస్సులు కుట్టించి నాటకం రిహార్సల్స్ మొదలుపెట్టిస్తుంది. అయితే ఈ నాటకం ఇతివృత్తం ఏమిటి, పిల్లలకు అనువుగా ఉంటుందా ఇత్యాదివి మదర్ సుపీరియర్ ఆలోచించక ఆ బాధ్యతంతా డ్యాన్స్ టీచర్ మీద వదిలేయడంతో కొంపలంటుకుంటాయి. కొత్తగా వచ్చిన డ్యాన్స్ టీచరు మరీ ఆధునికం కావడంతో ఆమె ప్రేమ, విరహం, భర్త, పరస్త్రీ వ్యామోహం, భార్య ప్రసవ వేదన, ఇంచుమించు హాలీవుడ్ సినిమా లైసెన్స్లో పిల్లల చేత నాటకం వేయించేసరికి ప్రదర్శన తర్వాత హాలంతా నిశ్శబ్దం, తల్లిదండ్రులు కళ్ళెరజేయడం. వీటితో ఆ డ్యాన్స్ టీచర్ని ప్రోగ్రామ్ అయిన రాత్రికి రాత్రే ఉద్వాసన చెప్పి పంపించేస్తుంది మదర్ సుపీరియర్. పిల్లలందరూ చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా పాల్గొనాలి. కనీసం 20 స్పోర్ట్స్ క్లాసుల్లో పాల్గొన్నారని ఆ టీచర్ సర్టిఫికెట్ ఇస్తే తప్ప పరీక్షల్లో కూర్చునేందుకు వీల్లేదు అన్న రూల్తో ముఖ్యంగా జేన్ మేరీలలో పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టవుతుంది. ఈ ఇద్దరికీ అల్లరి చేయడం, ఆటలు పట్టించడం ఇష్టం కానీ మామూలు ఫుట్బాల్, త్రోబాల్ వంటి గేమ్స్ అంటే పారిపోతారు. ఆ మాత్రం ఒళ్ళు వంచడం కూడా ఇష్టం లేని ఘనులు. అయితే స్పోర్ట్స్లో స్విమ్మింగ్ కూడా ఒక భాగం కాబట్టి ఈ ఇద్దరూ స్విమ్మింగ్ క్లాస్కి తమ పేరిచ్చి ప్రతి సాయంత్రం ఆ స్విమ్మింగ్ టీచర్ కంటపడకుండా తప్పించుకుని ఆబ్సెంట్ మార్కుని చాలా జాగ్రత్తగా రైట్ మార్కుగా దిద్ది గండం గడిచింది అని ఆనందపడిపోతున్న తరుణంలో టీచరు ప్రతి పిల్లని తన కళ్ళ ఎదుట ఈత కొలంలో ఆ మూల నుంచి ఈ మూలకి ఈదాలి, అప్పుడే మార్కులు అని స్విమ్మింగ్ పూల్ అంచున కుర్చీ వేసుకుని పేపరు ప్యాడ్తో కూర్చుంటుంది. జేన్కి కాస్తో కూస్తో ఈతవచ్చు, అందుకని అత్యసర మార్కులతో పాసవుతుంది. మేరీ ఒక్కసారి కూడా ఈత కొట్టడానికి ప్రయత్నించకపోవడం చేత స్విమ్మింగ్ పూల్లో డాబా మించి దూకినట్లు దూకేసి ఊపిరాడక నీళ్లు మింగుతూ ఉంటే టీచర్ జుట్టు పట్టుకుని పిల్లి పిల్లని నీళ్లలోంచి లాగినట్టు సునాయాసంగా పైకి లాగి నీళ్లు కక్కిస్తుంది. అలా అవుతుంది స్విమ్మింగ్ పూల్ అడ్వెంచర్. కాన్వెంటులో 4 ఏళ్లు గడిచి 5వ ఏట ప్రవేశించే నాటికి బాలికలు వయసొచ్చిన యువతులయ్యారు. చదువు క్రమశిక్షణతో పాటు కాబోయే గృహిణులగు ఈ పిల్లలు నీడిల్ వర్క్, డ్రెస్ మేకింగ్ నేర్చుకోవడం అవసరమని, అందుకోసం ఈ పిల్లల్ని డ్రెస్ మేకింగ్ పోటీలలో పాల్గొనమని మదర్ సుపీరియర్ ప్రోత్సహిస్తుంది. $10 ప్రైజ్తో పాటు జీవితాంతం దారపుండలు ఫ్రీగా సప్లై చేస్తాం అంటూ దారాల కంపెనీ వారు ప్రకటిస్తారు. ఆ పోటీల్లో కాన్వెంట్లోని పెద్ద క్లాస్ పిల్లలంతా చేరాలి అని మదర్ సుపీరియర్ సుగ్రీవాజ్ఞ. జేన్కి సూదిలో దారమెక్కించడం రాదు. ఒక మాదిరిగా సూయింగ్ మిషన్ పెడల్ తొక్కడం వచ్చు, పేపర్లే సూటిగా కత్తిరించడం రాదు, కానీ $10 ప్రైజు కళ్ల ముందు డ్యాన్స్ చేస్తూ ఉంటే జేన్కి ఎలాగైనా ఫ్రాకు కుట్టి ప్రైజ్ పొందాలన్న పట్టుదల కలుగుతుంది. అప్పటికి 2 వారాలుగా తన ఫ్రాకు తాను కుట్టుకోవాలని నానా తిప్పలు పడుతోంది. ఫ్రాకు పరికిణీలాగాను, పై జాకెట్ చెడ్డీలాగాను తయారై దాన్ని మళ్లీ షేపుకు తీసుకురావాలని నానా తిప్పలు పడుతుంటుంది. ఆ రాత్రి లైట్ వేసుకుని మిషన్ ముందు కూర్చుని అతుకులు విప్పుతూ ఉంటుంది. అర్ధరాత్రి దీపం వెలుగుతూ ఉంటే సంగతి తెలుసుకోవాలని వచ్చిన మదర్ సుపీరియర్ మిషన్ ముందు కూర్చుని చకచకా గౌను, పై జాకెట్టు కుట్టేస్తుంది. తను చిన్నప్పుడు ఎలా డ్రెస్సులు కుట్టేదో చెప్తూ, అప్పటిదాకా పెద్ద పులిలా గాండ్రించే మదర్ సుపీరియర్ మిషన్ ముందు కూర్చోగానే తన బాల్యంలోకి వెళ్ళి ఎన్నడూ లేనంత సాత్వికంగా మాట్లాడుతుంది జేన్తో. జేన్ ఫ్రాక్కి ప్రైజ్ వస్తుంది, అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా. ఆ తర్వాత 10 రోజులకి దారాల కంపెనీ నుంచి $10, పెద్ద పెట్టెలో రంగురంగుల దారాలు జేన్కి ప్రైజ్ వస్తాయి. జేన్కి దారాల మీద దృష్టి లేదు, $10 హాయిగా ఖర్చు చేద్దామని అనుకుంది. అయితే మదర్ సుపీరియర్, గౌన్ కుట్టింది నేను కానీ నువ్వు కాదు కాబట్టి $10 కాన్వెంట్కి డొనేషన్గా ఇచ్చేసి దారాలు నువ్వు అట్టిపెట్టుకో అన్నప్పుడు జేన్ నోరు వెళ్లబెడుతుంది. కాన్వెంట్ చదువులో ఆఖరు సంవత్సరానికి వచ్చేసరికి పై చదువులకి, కాలేజీలో సీట్లు, వాటికి ఎంట్రన్స్ టెస్ట్కి, స్కాలర్షిప్కి ప్రతి పిల్ల, అందులోనూ కాస్త బాగా చదివే పిల్లలు పరీక్షలకు కూర్చోవడం ఆనవాయితీ. అయితే జేన్ బాగా చదివే పిల్ల కాదు కాబట్టి మదర్ సుపీరియర్ జేన్ని ఏ పరీక్షకు కూర్చోమని సలహా ఇవ్వదు. కానీ జేన్కి ఎలాగో అలా ఏదో ఒక పరీక్షకు కూర్చొని స్కాలర్షిప్ సంపాదించి తన ఘనత నిరూపించుకోవాలనే కోరిక. మామూలుగా సైన్సు, లెక్కలు, సాహిత్యం వంటి వాటిల్లో తనకి మంచి మార్కులు రావు, వాటిల్లో స్కాలర్షిప్ రావడం కల్ల. ఏదో విధంగా తనకి కావలసినవి సాధించడంలో దిట్టాయిన జేన్కి నేషనల్ క్యాంప్ ఫైర్ గర్ల్స్కి స్కాలర్షిప్స్ ఉన్నాయని పేపర్లో చదివి దానికి అప్లై చేస్తుంది. వారు ఫలానా తేదీన పరీక్ష రాయడానికి మరో ఊరికి రమ్మని టైము స్థలము రాస్తారు. జేన్ పింతల్లి నన్నని, ఆమె సెలవులకి ఇంటికొచ్చిందని, అందుకని ఒక్కరోజు సెలవిచ్చి ఇంటికి పంపమని అచ్చు తండ్రి సంతకంలాగే అదే దస్తూరితో ఉత్తరం రాసి పోస్ట్లో పడేస్తుంది మదర్ సుపీరియర్ పేర్న. 2 రోజుల సెలవుతో షికాగో వెళ్ళి 2000 మంది పిల్లలతో పోటీపడి క్యాంప్ ఫైర్ వాళ్లు అడిగిన అతి తేలిక ప్రశ్నలకి జవాబులు రాసేసి గప్చుప్గా స్కూల్కి వచ్చేస్తుంది ఏమీ ఎరగనట్లు. 2 నెలలకి జేన్కి స్కాలర్షిప్ ఇస్తున్నామన్న వార్త స్కూల్ ప్రిన్సిపాల్ అయిన మదర్ సుపీరియర్కి క్యాంప్ ఫైర్ వారు తెలియచేసినప్పుడు మదర్ ఎలా, ఎప్పుడు, ఎక్కడా అని నిలదీస్తుంది. అప్పుడు చెబుతుంది జేన్ తాను అబద్ధమాడి దొంగ ఉత్తరం తండ్రి రాసినట్లు రాసి పరీక్ష రాసి వచ్చానని. నీకు స్కాలర్షిప్ వచ్చినందుకు నాకు సంతోషంగా లేదు, గర్వంగా కూడా లేదు, సిగ్గుగా ఉంది అని మదర్ సుపీరియర్ అన్నప్పుడు జేన్కి తొలిసారి పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ మదర్ ముందు తాను ఇన్ని అబద్ధాలు ఆడి ఉండకూడదు అని. ఆ పరితాపం తాత్కాలికమే. చివరి సంవత్సరంలో ఆడపిల్లలకి బయట ప్రపంచంతో పరిచయం చేసే పథకంలో అక్కడికి 10 మైళ్ల దూరంలో ఉన్న మగపిల్లల కాన్వెంట్ నుంచి ఫాదర్సు బ్రదర్సు వెంటరాగా ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులని వ్యధశిలకు తీసుకెళ్లే గొర్రెల మాదిరి నలుగురేసి మగపిల్లల్ని ఒక ఫాదర్ కాపలా కాస్తూ ఆడపిల్లల కాన్వెంట్కి డ్యాన్స్కి తీసుకువస్తారు. ఇక్కడ ఆడపిల్లల కాన్వెంట్లో ప్రతి 3 పిల్లలకి ఒక సిస్టర్ కాపలా కాస్తుండగా ఈ మగపిల్లలు ఆ ఆడపిల్లలు కలిసి సోషల్గా డ్యాన్స్ చేయాలని, ఒకరినొకరు ముద్దు పెట్టుకోకూడదని, మరీ దగ్గరగా అంటుకు నిల్చోకూడదని, చాటుకెళ్లి కబుర్లు చెప్పుకోకూడదని, నన్స్ దృష్టి నుంచి ఫాదర్స్ దృష్టి నుంచి తప్పించుకుపోకూడదని సవాలక్ష నిబంధనలతో నెలకి 2 నెలలకి ఒక సోషల్ గ్యాదరింగ్స్ అంటూ ఏర్పాటు చేస్తారు. ఈ డ్యాన్స్లో మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరూ కూడా ఇబ్బందిగా మొహమాటంగా దూరం దూరంగా ఉంటారే తప్ప మదర్ సుపీరియర్ భయపడుతున్నట్లు ప్రేమలు గీమలు ఏర్పడవు. కాన్వెంట్ ఆడపిల్లల్ని మగపిల్లలు ఎత్తుకుని పోరు. 11 ఏళ్ల వయసులో ఈ కాన్వెంట్లో అడుగుపెట్టిన జేన్ 6 ఏళ్ల తర్వాత అబద్ధం చెప్పి తెచ్చుకున్న ఒక స్కాలర్షిప్తో పై చదువులకి బయటికి వెళ్లే సమయం వచ్చింది. అది విద్యార్థినులందరికీ వీడుకోలిచ్చే సభ. ఫేర్వెల్సు, ఉపన్యాసాలు, స్కాలర్షిప్ ప్రదానాలు, మోడల్సు, మెరిట్సు అన్నీ అయ్యాక మదర్ సుపీరియర్ 6 ఏళ్లపాటు చదువుకున్న ఈ పిల్లల తెలివిని, చాకచక్యాన్ని, వారి మెరిట్స్ని మెచ్చుకుంటూ ఈ పిల్లల గురించి తను గర్వపడుతున్నానని ఉపన్యాసం ముగిస్తూ, ఎంతో ఉన్నతమైనది, అందరూ గర్వింపతగినది అయిన ఒక మహత్కార్యం మేరీ అన్న విద్యార్థిని చేసింది. ఆమె తనని తాను భగవంతునికి అర్పించుకొని నన్నవ్వడానికి దీక్ష పుచ్చుకోబోతున్నది అని ఉపన్యాసం ముగించినప్పుడు జేన్ నమ్మలేకపోతుంది. ఇది కల్పన, నిజం కాదు, పచ్చి అబద్ధం. ఎప్పుడూ నవ్వుతూ రౌడీలాగా అల్లరి చేసే మేరీ భగవంతుని సేవకి అంకితం అవ్వడమా? నమ్మశక్యం కానట్లు దూరాన సిస్టర్స్తో పాటు నిల్చున్న మేరీ వంక చూస్తుంది, ఇది నిజమా అన్నట్లు. మేరీ తిరిగి చూడదు, సూటిగా చూడదు, తల వంచుకు నుంచుంటుంది. ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? 100 ప్రశ్నలతో కన్నీటితో మదర్ సుపీరియర్ వైపు చూస్తున్న జేన్ని బుజ్జగిస్తున్నట్లు తలమీద చెయ్యి వేసి దయగా అంటుంది మదర్ సుపీరియర్, నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాదులే. ఎందుకని? నువ్వు పెద్దయ్యాక అర్థమవుతుంది, వయసు వచ్చి ఎదిగాక జీవితానుభవంతో అర్థమవుతుంది అంటూ బుజ్జగించి మేరీ దగ్గరికి వెళ్ళి ఆఖరి వీడ్కోలు తీసుకోమని ఆజ్ఞాపించింది అంటూ కథ ముగిస్తుంది రచయిత్రి. అయితే మేరీ ఏం చేసింది? తప్పటడుగు వేసిందా? ఆ పిల్లని ఎవరైనా మోసగించారా? లేక మనస్ఫూర్తిగా ఇష్టపడే భగవంతుని సేవకి తనని తాను అంకితం చేసుకుందా? జేన్కే కాదు ఈ ప్రశ్నలు మనకీ కలుగుతాయి. మామూలుగా సాఫీగా సాగే బాల్య అనుభవాల గాథని ఒక చిన్న ప్రశ్నార్థకంగా ముగిస్తుంది రచయిత్రి.